अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। సభాయే చ నమః. దూర్వాస మహర్షి శాపం వల్ల సమస్త ఐశ్వర్యాలు లక్ష్మీదేవి సముద్రం పాలు కాగా గిలగిలలాడి దుర్బలులై దేవతలు తేజోవిహీనులై బ్రహ్మని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ వైకుంఠానికి తీసుకువెడితే వాళ్ళంతా విష్ణువుని ప్రార్థించారు. ఆ ప్రార్థన విన్నాడు భగవంతుడు. విని దేవతలారా, మీరు చేసిన ప్రార్థన విన్నాను, చాలా సంతోషించాను. అహంకారం వల్ల, పెద్దలను ఎలా గౌరవించాలో తెలియకపోవడం వల్ల ఈ స్థితి తెచ్చుకున్నారు. తేజసో భవతాం దేవాః కరిష్యామి ఉపబ్రహ్మణం వదామ్యహం యత్ క్రియతాం భవద్భిః తదిదం సురాః. దేవతలారా, పోయింది మీ తేజస్సు, ఆ తేజస్సును మళ్ళీ నేను మీకు ప్రసాదిస్తాను. నేను చెప్పే మాట మీకు సత్యమవుతుంది. మీరు తక్షణం ఒక పని చెయ్యండి. అదేమిటంటే, సముద్రం మొత్తం చిలకండి. ఏదో ఇంట్లో పెరుగు చిలుకుతారు. పూర్వం చిలకడానికి కవ్వం పెట్టి పెరుగు కొండలో చిలికేవారు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కొండల్లో పాలు పోసి తోడు పెట్టి పెరుగు అయిన తర్వాత పెద్ద కవ్వము, ఒక స్తంభానికేమో పెద్ద రాత, ఇవన్నీ ఉండేవి. తాడు చిలికేవారు. ఇప్పుడ అసలు కొండడు పెరుగు ఏంటో దొరుకుతుంది కనుక పిడతల పెరుగులే చిన్న చిన్న గిన్నెలు. ఈ గిన్నె పెరుగు కూడా మళ్ళీ త్రిజ్జు గుజ్జు, అది తింటే ఒళ్ళంతా చచ్చు. ఆ తర్వాత ఇది చిలకడానికి కూడా ఇంకా కవ్వాలు లేవు, అవేంటో గ్రైండర్లో పోసేసి గిర్ర నిప్పేస్తారు, అంత కృత్రిమత్వం. కానీ ఆ రోజుల్లో చక్కగా పెరుగు కొండలో పోసి చిలుకుతూ ఉంటే ఆ చిలికినటువంటి వెన్న కానీ పెరుగు కానీ అది తాగితే ఆరోగ్యం మంచి బలంగా ఉండేవారు. ఈ కృత్రిమమైన పెరుగులు తాగాక ఇదిగో మనుషులు ఇలా తయారవుతున్నారు. రాను రాను రాను. ఆ పెరుగుని కవ్వంతో చిలికినట్లుగా సముద్రం చిలకండి, సముద్రంలోకి వెళ్ళిపోయిన ఐశ్వర్యాలన్నీ మళ్ళీ బయటికి వస్తాయి. ఆయన ఎంత తేలిగ్గా చెప్పాడో చూడండి, సముద్రాన్ని చిలికేయడం ఏకంగా. మనలాంటి వాళ్ళకి సముద్రం పేరు చెబితే చిలకడం అంటే కంగారు పుడుతుంది, ఎందుకంటే కెరటాలు చూస్తేనే భయం. దేవతలు కూడా ఒకంత జడిశారు, హే ప్రభో నారాయణ, సముద్రం మొత్తం చిలకమంటున్నావు పెరుగు చిలికినట్టుగా, సముద్రం చిలకడం అంటే మాటల ఎలా చిలుకుతాం అన్నారట. పెద్ద కష్టం ఏం కాదు, మీరొక్కరూ ఏ పని చెయ్యలేరు. ఈ సృష్టిలో ఎవడూ కూడా, మానవుడు, దేవతలు, రాక్షసులు, ఏ జాతి వాడైనా ఒంటరిగా పని చెయ్యలేడు. కానీ 10 మంది కలిస్తే ఏ పనైనా తేలికగా అవుతుంది. మీరు కూడా రాక్షసుల్ని కలుపుకోండి మీతో పాటు, రాక్షసులు కూడా మీకు సహాయం వస్తే ఇద్దరూ కలిసి సముద్రం చిలకచ్చు. చిలకడానికి కవ్వం కావాలిగా, ఆ కవ్వానికి మందర పర్వతం తీసుకోండి, మందర పర్వతాన్ని పీకి నీటిలో వెయ్యండి, అది కవ్వం. కవ్వానికి తాడు కావాలి, తాడు ఉంటేనే చిలకగలుగుతాం. ఆ తాడుగా వాసుకి అని ఉన్నాడు శివుడి మెడలో పాము, ఆ శివుడి మెడలో ఉన్న హారం ప్రొఫెసర్ వాసుకి గారిని తీసుకురండి, ఆయన గారిని ఈ తాడు కింద చేసేసి చిలికేయండి, అప్పుడు మీకు శుభం చేకూరుతుంది. క్షీరసాగరంలో కేవలం చిలకడమే కాదు, సముద్రంలోంచి ప్రమాదకరమైనవి ఎక్కువ పుట్టకుండా ఉండడం కోసమని కొన్ని పనులు చెయ్యాలి. ఆనీయ సహిత దైత్యై క్షీరార్థౌ సకలౌషధీ ప్రక్షిప్య అత్ర అమృతార్థం తా సకల దైత్యదానవై. ఓషధులుంటాయి, ఆ ఓషధులు వాటినే మనం మందుల్లో వాడుతున్నాం. కొన్ని రకాల ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నారంటే ఆ తీగలలో ఉండే సారం, ఆకులలో ఉండే సారమే మందులుగా వాడతాం, వాటిని ఔషధులు అంటారు. అటువంటి ఓషధులన్నీ పట్టుకొచ్చి సముద్రంలో వెయ్యండి, రాక్షసులతో కలిసి తదనంతరం చిలకండి, అప్పుడు మీకు అమృతం పుడుతుంది. ఆ అమృతం తాగితే మళ్ళీ మీరంతా బలవంతులవుతారు. సముద్రం చిలికితే సముద్రంలోంచి కేవలం అమృతమే కాకుండా ఐరావతం, కామధేనువు, తక్కినటువంటి వస్తువులు, లక్ష్మి అన్నీ మళ్ళీ పుడతాయి. పోయిన మీ ఐశ్వర్యమంతా తిరిగి వస్తుంది. అనగా దేవతలు విష్ణువు మాట విన్నారు, సంతోషించారు, రాక్షసుల దగ్గరికి వెళ్ళారట. రాక్షసులకి వీళ్ళకి ఎప్పుడు పడదుగా, అక్కడికి వెళ్ళి రాక్షసులారా తెల్లతో రుమాలు ముందే విసిరారు, శాంతి శాంతి, లేకపోతే వాళ్ళు చావగొడతారు, లేనిపోని గొడవ. అందుకని చేతులెత్తి, మేము మిత్రులు, మీతో సంధి కుదుర్చుకొని ఓ మంచి పని చేద్దామని వచ్చాం, మిమ్మల్ని నమ్మడం ఎలాగా అన్నారట రాక్షసులు. ఎవరినైనా నమ్మచ్చు కానీ దేవతలారా మిమ్మల్ని మాత్రం పొరపాటున కూడా నమ్మకూడదు, మీకు మాకు విరోధం, పొరపాటున మిమ్మల్ని నమ్మమన్నారట. అక్కర్లేదు, నమ్మండి, సముద్రంలో ఐశ్వర్యములన్నీ ఉన్నాయి, మీరు మేము కలిస్తే చక్కగా సముద్రం చిలకవచ్చు. అందులోంచి వచ్చిన ఐశ్వర్యములన్నీ కూడా 50-50 తీసుకుందాం, చెరిసహం చేసుకుందాం. ఏమంటారనగానే సరే అన్నారు. అప్పుడు రాక్షసులకు బలిచక్రవర్తి రాజు విప్రచిత్తి అనేవాడు సేనాధిపతి, వీళ్ళందరూ కూడా అంగీకరించారు. వెంటనే కవ్వం దగ్గరికి వెళ్ళారు. కవ్వంగా దేని మంథానం మందరం కృత్వ నేత్రం కృత్వ చ వాసుకిం తతో మథితుం ఆరబ్ధ మైత్రేయతరసామృతం. అప్పుడు
మందర పర్వతాన్ని బలంగా పీకేశారట. ఒక కొండ కొండ పీకగలిగారు వాళ్ళు రాక్షసులు దేవతలు కలిసి. అసలు 10 మంది సంఘటితమై ఏదైనా పని చేస్తే చాలా తేలిగ్గా చేయొచ్చు. కొండలు తవ్వగలరు లేదా గోతులు పూడి చేయగలరు. ఏలూరు ఏలూరు అంతా కొండగా తయారు చేసేటంటే చేసేయగలం నలుగురం కలిస్తే. సింగిల్గా ఎవడు ఏం చేయలేడు. దేవదానవులు కలిసి మందర పర్వతం పీకి పట్టుకొచ్చి సముద్రంలో వేద్దాం అనుకున్నారట. కొండ పీకారు. కొండ పీకగానే పైకి ఎత్తబోయారు. దాని కింద పడి నలిగిపోయారట వాళ్ళు. పాపం చాలామంది రాక్షసులు దేవతలు ఆ కొండ కింద పడి పచ్చడైపోయారు. అయిపోవడంలో కొంతమంది ఏమో చేతులు విరిగాయి, కొందరికి మూతులు పగిలి మొత్తం మీద ఒళ్ళు పచ్చడైపోయింది. హోటల్ వాడు చట్నీ చేస్తాడు గ్రైండర్లో వేసి, అలా అయిపోయారు కొందరు. అందరూ హాహాకారాలు చేశారు. ఓరి నాయనో, మేమందరం పచ్చడైపోతున్నాం, ఈ కొండ కింద రక్షించు బాబోయ్ అని విష్ణువుని ప్రార్థించేసరికి ఆయన పొక్కులు నవ్వుతూ వచ్చి, భయపడకండి దేవతలారా, రాక్షసులారా, ఇదిగో నేనున్నాను అని ఆ స్వామి ఈ ఎడం చేత్తో ఆ కొండను ఇలా ఎత్తేసాట. నేను దానిమ్మకాయ ఎత్తడం కూడా కాస్త కష్టమేమో, ఆయన చాలా తేలిగ్గా ఎత్తేసాడు. వక్క ఎత్తినంత తేలిగ్ ఎత్తేసాట కొండని. ఎత్తి గరుత్మంతుడు వీపు మీద పెట్టేట. మిస్టర్ గరుడా పోనీ అన్నట్ట. గరుత్మంతుడు సముద్రం దగ్గరికి రాగానే ఈ కొండ తీసుకెళ్ళి అందులో పారేశాడు ఆయన. ఇంకా తాడు కావాలిగా మరి వాసుకి దగ్గరికి వెళ్ళారు. వాసుకి ఆ సమయంలో శివుడి మెడలో బుస్సు బుస్సు అంటూ ఉన్నాడు. దండం పెట్టి, వాసుకి నువ్వు ఎంత గొప్పవాడివి, అసలు ఎవరినైనా ముందు పడగొట్టాలంటే పొగడాలి అన్నారు. వాసుకి అంతటి వాడిని కూడా వెళ్ళి, నువ్వు చాలా గొప్పవాడివి, సముద్రం మొత్తం చిలకాలనుకుంటున్నాం, మందర పర్వతం ఏమో కవ్వం చేసుకున్నాం, తాడుగా నువ్వు ఉండాలి, రావా, నువ్వు పరమేశ్వరుడితో సమానుడివి, అసలు నువ్వు తప్ప ఈ సృష్టిలో మాకు దిక్కెవరు, మహత్తరమైన కీర్తి నీది, నువ్వు బలవంతుడివి గుణవంతుడివి అని చెప్పి పొగిడారు. పొంగిపోయాడు ఆయన. ఓహో అనుకున్నట్ట. అంతా బానే ఉంది కానీ తీరా చేసి ఆ తాడుగా నన్ను అక్కడేస్తే కొంచెం నలిగిపోతానేమో అన్నట్ట. హ్యాబ్బే నువ్వు నలగవు, నీ బలం నీకు తెలియదు, అమ్మో చాలా గట్టివాడివి నువ్వు, నువ్వు తలుచుకుంటే కొండంతా పిండి పిండి అయిపోతుంది, అమృతం చిలకడం అయ్యాక నీకు కొంచెం అమృతం పోస్తాం, షేర్ ఇస్తాం, అది తాగితే నీకు మరణం ఉండదు అన్నారట. కొంచెం లంచం అనేసరికి ఆయన కూడా ఆనందపడ్డాడు. ఎవరికి ఆనందం ఉండదు, అమృతంలో వాటా వస్తుంది అనుకున్నాడు. సరే కదలండి అన్నట. అంతా అక్కడి నుంచి బయలుదేరారు. ఈ వాసుకుని పట్టుకొచ్చి తాడు చేశారు. ఇప్పుడు తోకెవాళ్ళు పట్టుకోవాలి, తలకాయ ఎవరు పట్టుకోవాలి. దేవతలు కొంచెం రాజకీయం తెలిసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు. అందుకని మేం తలకాయ పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి రాక్షసులారా అన్నారట. రాక్షసులకి ఒక తెగులు ఉంది, దేవతలు ఏదంటే దానికి వ్యతిరేకం చేయాలి వాళ్ళు, వాళ్ళ పని అది. అందుకని వీళ్ళు టెక్నిక్గా మేము తలకాయ పట్టుకుంటాం, మీరు తోక పుచ్చుకుంటారు కానీ ఆ రాక్షసులు మీసంగు లేసి, అంటే పనికి వాలిన తోక అది కాలితో సమానం, మేము పట్టుకుంటామా, పవిత్రమైన తలకాయ మీరు పట్టుకుంటారా, అదేం కుదరదు, పౌరుషం మాది, తలకాయ మేము పట్టుకుంటాం, తోక మీరు పట్టుకోండి అన్నారట. వీళ్ళకి కావలసింది అదే. అందుకని సాయిసర వైద్య అన్నారట. ఇందులో రెండు నష్టాలు, తల బరువు ఎక్కువ. మిషన్ ఎప్పుడన్నా పట్టుకుంటే నా చిన్నప్పుడు తెలియక హెడ్ అన్న వైపు నాగిచ్చారు, వెనకాతల వైపు ఇంకోటి పట్టుకున్నాడు, దచ్చినంత పని అయింది నాకు. అదిగో అలాంటిది అన్నమాట ఈ వాసుకి యొక్క తల. తల బరువు ఎక్కువ, తోక కొంచెం సన్నం, తేలిగ్గా పట్టుకోవచ్చు. ప్లస్ మరొకటి ఉన్నది ఇక్కడ ఇబ్బంది, ఈ పర్వతం చిరికేటప్పుడు బాధగా తట్టుకోలేక ఆ వాసుకి రోట్లోంచి విషం కక్కుతట. ఆ విషానికి తస్తారు చాలామంది. అందుకని దేవతలు ఇప్పుడు ప్రస్తుతం అమృతం లేదు, మనం తస్తామని చెప్పి తలకాయ పట్టుకెళ్ళి రాక్షసులకు అంటగట్టారు. వీళ్ళకి ఇది తక్కువ ఇది తప్ప, అందువల్ల తలకాయ పుచ్చుకున్నారు. ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇంతలో అన్ని కష్టాలే. సముద్రంలోకి ఆ పర్వతం దిగిపోయింది కిందకి, రై అని ఆ పర్వతం కాస్త సముద్రంలో కూరుకుపోయింది. అయ్యో పర్వతం కాస్త దిగిపోయింది, కవ్వం లేదు కవ్వం లేదన్నారు అందరూ. అప్పుడు స్వామి వచ్చి ఏం చేశాడు, నాయన మీరెవరు బాధపడకండి, ఓహో దేవతల కుయ్యడకుడేనున్నాడనల్సు, బాధపడకండి నేనున్నాను అన్నట్ట. రివ్వున ఒక మహారూపం ధరించాడు, అదే కూర్మావతారం. 125,000 మైళ్ళ చదరపు వైశాల్యం కలిగిన శరీరం అట అది ఏకంగా. వీపంతా కూడా పెద్ద చెప్ప, తాబేటి చెప్ప అలా ఉండి ఆ మొత్తం పర్వతాన్ని ఇలా పైకెత్తాట. పర్వతం కింద ఈయన, ఆ పర్వతం ఆయనే, పర్వతానికి చేసిన తాడుగా ఉన్నటువంటి వాసుకి తానే, దేవతలు రాక్షసులు అన్ని స్వరూపాలు ఆయనే. అదొక చమత్కారం చేశాడు. అప్పుడు వాళ్ళు పర్వతం పైకి రాగానే ఇలా చిలకడం మొదలెట్టారు. అసలు నిజంగా అంత పర్వతం వీపు మీద తిరుగుతూ ఉంటే ఇంకోటి ఎవడైనా అయితే పచ్చడైపోవాలి. ఆ స్వామికట ఇంత కనీసం తీట తీరలేదు అన్నాడు విష్ణు పురాణంలో. అంటే ఇంత కూడా దురద కూడా తీర్చలేకపోయింది వీపు మీద. అసలు ఆ పర్వతం ఆయనకి ఏమీ లేదు. ఒక ఆకు నా నెత్తి మీద వేస్తే ఏమవుతుంది నాకు, అంత కూడా లేదట ఆయనకి స్వామివారికి. సరే, అంతలో ఒక చమత్కారం జరిగింది మళ్ళీ. కృష్ణేన వాసుకేహే దైత్యాః పూర్వకాయే నివేశితాః తే తస్య ముఖ నిశ్వాస వహ్ని తాపః తత్విషః నిస్తేజసో అసురాః సర్వే బభూరమితౌజసః. పాపం రాక్షసులు తలకాయలు పుచ్చుకొని, వాసుకి ఒక తలకాయ రెండు తలకాయల, ఒక 1000 పడగలేకంగా ఈ 1000 పడగలు వాళ్ళు పుచ్చుకుని అటు ఇటు ఇటు అటు లాగుతూ ఉంటే మహా తేజస్యాలి నల్లని విషం కక్కేట నోట్లోంచి బుస్సు బుస్సని, బాధ తట్టుకోలేక మనకు కూడా కడుపు నుంచి ఏదైనా బాధ వస్తే నోట్లోంచి ఏదో ఒకటి కక్కుదాం. ఆయన విషం కక్కాడు. ఆ విషం కక్కుతూ ఉంటే రాక్షసుల్లో కొంతమంది మలమలమల మాడి తెచ్చారు, కొంతమంది నిస్తేజస్కులైపోయారు, ముఖాలు మాడిపోయాయి. యాసిడ్ ముఖం మీద పడితే ఎలా మాడిపోతుందో ఆ విషం పడి వాళ్ళ ముఖాలు అలా మాడిపోయాయి పాపం. ఈ విధంగా చాలా మంది నిస్తేజస్కులైపోయారు, చచ్చారు కొందరు. అయినా మూర్ఖులు మొండేళ్ళు, ప్రాణం పోయినా పర్వాలా తలకాయ మంది అన్నారట, ప్రిస్టేజీ మరి. అందుకని చూసారా, ఇవన్నీ చూసి మనం మానవులు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. మానవుడు ఈ లేనిపోయిన పరువు కోసం పాకులాడి గందరగోళం చేసి ఆస్తులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నట్టు వాడు ఎవడో, లా తెలిస్తే ఉపయోగం ఉన్నది కష్టపోయింది. ఇదే రాక్షసుల యొక్క లక్షణం అన్నమాట. మొండి పట్టుదల విడిచిపెట్టక అసాధ్యమైన కార్యం నెత్తిన వేసుకుని ప్రాణం పోయేటప్పుడు కూడా విడిచిపెట్టక నశించిపోవటం మూర్ఖుల లక్షణం. తెలివైన వాళ్ళు కార్యం సాధిస్తారు, ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తారు. అది దేవతల లక్షణం. దేవతలకేమో తోక దగ్గర ఉండడం వల్ల శక్తి పెరిగింది. వాళ్ళు నిస్తేజస్కులు కొందరు, తచ్చిన వాళ్ళు కొంతమంది, ముఖాలు మాడిన వాళ్ళు కొంతమంది ఇలా అయిపోయారు. ఓ పక్కన స్వామి అడుగున విష్ణువు మోస్తున్నాడు, మరో పక్కన దేవతలు చిలుకుతున్నారు. ఎంతలో అందరికీ నీరసం వచ్చింది. నాగరాజు అయితే, నేను చచ్చిపోతాను, నన్ను విడిచిపెట్టేయండి బాబోయ్ బాబోయ్ అన్నాడు. చకరష నాగరాజానం దైత్య మధ్యే పరేణచ తెగలాగేస్తుంటే ఆ నాగరాజుని మాట్లా తాడులు లాగినట్లు లాగేస్తూ ఉంటే ఒళ్ళంతా పచ్చడైపోయింది ఆయనకి. బాబోయ్ నన్ను వదిలిపెట్టండి ఆయన, మీకు పుణ్యం ఉంటుంది, శివుడి మెడలో హాయిగా సుఖంగా ఉండేవాడిని, కడుపులో తల్ల కదలకుండా ఏదో మీరు పొగిడారు దిక్కుమాలి అమృతం ఇస్తారని చెప్పి చావుకు తెచ్చుకున్నాను, నన్ను రక్షించండి అని ఏడ్చేట ఆయన కూడా. ఎంత కష్టం అండిది, భగవంతుడు ఆయన గిలగిల్లాడిపోతూ నన్ను రక్షించండి ఒర్రు అనుకునే అప్పుడు విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు. ఎందుకంటే లేనిపోయింది పని ఆగిపోతుంది మరి. అందుకని చటుక్కుని వచ్చి వాసుకి యొక్క శరీరంలో తన వైష్ణవ తేజస్సు నిలబెట్టాట. ఆహా, ఆ వైష్ణవ తేజస్సు యొక్క ప్రభావం మత్తు వచ్చింది ఆయనకి. మత్తు ఇంజక్షన్ చేసి ఆపరేషన్ చేసేస్తారు చూడండి అలాగా, మొత్తం నాగరాజు గారికి మత్తు వచ్చింది. ఏం తెలియలేదు ఆయనకి, పాపం హాయిగా ఉంది ఆయనకి, మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఈ విధంగా భగవంతుడు ఎక్కడికెక్కడ వాళ్ళని కాపాడుతూ, నామకే వస్తే దేవతలు రాక్షసులు జరిపిందంతా కూడా స్వామి చిలకడం మొదలుపెట్టారు. జగ్మురు ముదం తతో దేవాః దానవాశ్చ మహామునే వ్యాక్షిప్త చేతసశ్చైవ బభూహు స్థిమితే క్షణాః. ఈ ప్రకారంగా దేవతలు దానవులు క్షీర సముద్రాన్ని చిరుగుతూ ఉండగా మొట్టమొదటగా అందులోంచి అత్యంత భయంకరమైనటువంటి వస్తువు అడుగుట్టింది, హాలాహలం, మొట్టమొదటి కష్టం పుట్టిందిట విషం. ఆ విషం నుంచి అగ్ని జ్వాలలు ఎటు చూచిన హాహాకారాలు చెలరేగాయి. వేడి వేడి జ్వాలలతో భస్మరాసుల్ని చేసేస్తూ అందరినీ కాల్చి పారేస్తూ విషం పుట్టింది. దేవతలు ఒడిగిపోయారు, రాక్షసులు ఒడిగిపోయారు. ముందు రాక్షసులున్న తలవైపు నుంచి పుట్టిందేమో విషం, సముద్రం నుంచి ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఒణికిపోయారట. ఎవరు రక్షిస్తారు ఇప్పుడు ఈ విషం నుంచి మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? ఏదోలే ఐశ్వర్యం వస్తుంది, అమృతం వస్తుంది అనుకున్నాం, తెలియలేదు మనకి, మోసపోయాం అని భయపడిపోయారు. అప్పుడు అందరూ కలిసి ఇంకొక క్షణం ఆలోచిస్తే ఈ విషం మొత్తం లోకాలన్నింటినీ బూడిద చేసేటట్టు ఉంది, లేనిపోని గొడవ. పరుగు పరుగున కైలాసానికి వెళ్ళారట, మధ్యలో పని విడిచిపెట్టేశారు. ఆ అమృతం కోసం చిలికే పని విడిచిపెట్టి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళేసరికి పార్వతీదేవి పక్కన కూర్చుని ఉన్నది, శివుడు చక్కగా బోళాశంకరుడు కూర్చుని ఉన్నాడు. పరమేశ్వర దేవా జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలము వచ్చి అందర మట్టు బెట్టంగా కావంగదోయి. ఓ దేవ జగన్నాథుడా, దేవేంద్ర వందితుడా, పరమేశ్వర పాకి రక్షించు. అతి భయంకరమైన విషం పుట్టింది, కాలకూట విషం పుట్టింది. ఈ కాలకూట విషం లోకం మొత్తం భస్మం చేసేస్తున్నది. నువ్వు తండ్రివి, కాపాడు అని ప్రార్థించారట. ఆయన జారి కలిగింది. పార్వతి చూచావా, దేవదానవులు మన బిడ్డలు, విషం తమని చంపుతోంది, రక్షించమని మన దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. బిడ్డల్ని రక్షించవలసింది తండ్రి. ఇదిగో చూడు, ఇప్పుడే ఆ విషం సంగతి తేల్చేస్తాను అని ఆయన ఓరి లోకద్రోహి కాలకూట విషం ఆ పోకు హు రా అన్నట్ట. మొత్తం విషం అంతా ఇదిగో ఇంత ముద్ద కింద వచ్చి ఆయన చేతిలో పడిందిట. ఉష్యం తాగేశాడు ఆయన. తాగేసి ఏం చేశాడు, కడుపులో ఆయన కడుపులో లోకాలు ఉన్నాయి. ఈ విషం కనుక కిందకి విడితే ఆ లోకాలన్నీ భస్మం అయిపోతాయి. అందుకని గొంతుకు దగ్గర ఆపేశాట. కిందకి దిగదు, పైకి రాదు, కంఠం దగ్గర నిలబెట్టాడు. అది ఆయన యొక్క శక్తి. మనం కాస్త కాఫీ తొక్కొచ్చుకుంటే గొంతుకులోంచి దిక్కుండా ఆపగలమా? తస్తాం. ఆయన అలా కాదు, స్వామి కాబట్టి కంఠంలో ఆ విషం నిలబెట్టాట. తెల్లగా ఉంటాడు. ఈ సృష్టిలో శివుడు అంత తెల్లని వాడు లేడు. అటువంటి వాడు తెల్లని వాళ్ళల్లో, దేవతల్లో సరస్వతీదేవి, శివుడు ఒకే రకమైన తెలుపు. అటువంటి శివుడి కంఠం కాస్త ఈ విషం వల్ల, ఈ కాస్త ప్రదేశం మాత్రం నీలంగా అయిపోయింది ఇటు పాపం విషం వల్ల. నీలకంఠుడు, విషకంఠుడు, గరళకంఠుడు అని పిలువబడ్డాడు. అప్పుడు మైత్రేయుడికి ఒక అనుమానం వచ్చింది, పరాశర మహర్షి నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ అసలు దేవతలందరికీ కష్టం వచ్చి శివుణ్ణి పరమేశ్వర మింగే మింగే విషం అన్నారు. పని శివుడు కూడా తండ్రి కనుక మింగేశాడు కాదనను. పక్కనున్న పార్వతీదేవి ఎలా మింగమందయ్యా బాబు, ఆవిడలా ఒప్పుకుంది. భర్త పావు దగ్గరికి ఎడతానంటేనే భార్య ఏమంటుంది, వద్దండి అదిగో వాళ్ళ ఆయన ఎడతాళ్ళండి. ఒక ఇంట్లో పావు వచ్చిందిట. పావు రాగానే ఆ ఇంట్లో ఆవిడ, ఏమండి ఎవరైనా మగవాళ్ళని పిలవండి అందిట. అంటే వీడి సంగతి ఏమిటో తెలియదు మరి. అలా ఉంటుంది భయం, ఎందుకంటే తన భర్త కదా, అందుకని వాడికి ఏమైపోతుందో అని పక్క వాళ్ళ భర్తగా తప్పిస్తారు. అతిథి చేత పావు తప్పించినట్టుగా పార్వతి మరి చూస్తూ చూస్తూ తన భర్తని ఎలా విషం మింగనిచ్చింది అని అనుమానం వచ్చింది. అక్కడ పోతన గారు చెబుతాడు దానికి ఏమని, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వ మంగళ మంగళ సూత్రంబునంత మదినో మినదో. మింగేవాడు తన భర్తను తెలుసు, మింగేది విషమని తెలుసు. అది మింగితే సామాన్యుడైతే ఏమైపోతాడో ఆవిడికి తెలుసు. అయినా లోకాలన్నిటికీ శుభం చేకూరుస్తాడనే ఉద్దేశ్యంతో విషం మింగమన్నది ఆవిడ. దానికి కారణమట, తన మంగళసూత్రం మీద తనకంత నమ్మకంటండి. ఆవిడ మంగళసూత్రం అది, జగన్మాత సర్వమంగళ అని పేరు. మంగళసూత్రాన్ని నమ్మింది, మింగండింది. స్వామి తాగాడు. తదనంతరం మొట్టమొదట దేవతలకు రాక్షసులకు ఉపయోగించేటటువంటి యజ్ఞ సామగ్రినిచ్చే కామధేను పుట్టింది. కామధేను వెంటనే బలి చక్రవర్తి లాగేసుకున్నాడు. ఇది నాది అన్నట్ట. ఆ తరువాత నెక్స్ట్ కిమేతది సిద్ధానాం దివి చింతయతాం తత బహూవ వారుణీ దేవి మదాగూర్ణిత లోచన. దేవదానవులు చూస్తూ ఉండగా ఎర్రని కళ్ళతో మత్తుగా ఒక ఆవిడ పుట్టింది. వారుణీదేవి అంటే మద్యపానం చేయించే దేవత. మద్యం అలా పుట్టిందనమాట, సముద్రం నుంచి పుట్టింది. ఒకంత కొండ పుచ్చుకొని మట్టి కొండ, దాంతో పుట్టి కళ్ళు తిరుగుతూ పుట్టింది ఆవిడ. ఈవిడ ఎవరు ఎవరు అనుకుంటున్నారంతా. దేవతలు అన్నారు, బాబు ఈవిడ మనకొద్దు అనుకున్నారట. ఎందుకంటే ఆవిడ చింపిరి జుట్టుతో ఎర్రని కళ్ళతో అతి భయంకరంగా మూర్తి భవించిన దారిద్ర్య దేవతలాగా ఉన్నది. రాక్షసులు ఈవిడ ఎవరు ఏమిటి అన్నారట. ఇంద్రుడు అన్నాడు, మేము తీసేసుకుంటాం, మీకు కావాలా మేము తీసుకోమా అన్నట్ట. ఆయ మీరు కావాలన్నారు కనుక మేమే తీసుకుంటాం అని వాళ్ళు పుచ్చేసుకుని ఆ కొండ పుచ్చుకు తాగారట. అప్పటి నుంచి వాళ్ళు తాగడం సంతానాలు చేయడం చేశారు. కాబట్టి తాగుబోతులు అందరూ కూడా రాక్షసులు ప్లస్ వారుణీదేవి ప్రభావానికి చుట్టుకుంటారు. వాళ్ళని బాగు చేయడం ఈ సృష్టిలో ఆ భగవంతుడు తప్ప మరోడు ఎవడ వల్ల కాదు. మళ్ళీ చిలకటం మొదలు పెట్టారు. అప్పుడు పరమాద్భుతమైనటువంటి ఒక లక్షణం జరిగింది. కృతావర్త తస్మాత్ క్షీరోదాత్ వాసయన్ జగత్ గంధేన పారిజాతోహూత్ దేవస్త్రీ నందనస్తరుహు. ఇక ఆ తర్వాత అలా వాళ్ళు చిలుకుతూ ఉంటే పారిజాత వృక్షం పుట్టింది. అదే కల్పవృక్షం. ఈ కల్పవృక్షమట ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుస్తుందిట. అందుకే ప్రతి వాళ్ళు ఒక్కసారన్నా ఆ కల్పవృక్షం దగ్గరికి వెడితే బాగుండు అనుకుంటారు. సరే పాపం అటువంటి కల్పవృక్షం పుట్టింది. ఆ తరువాత అప్సర స్త్రీలు పుట్టారు, మహాసౌందర్యవతురాళ్ళు. ఆ తరువాత ఈ మహాద్భుతమైనటువంటి శరీరం కలిగిన నాలుగు దంతములతో తెల్లని ఏనుగు ఐరావతం పుట్టింది. ఉచ్చైశ్రవము అని పేరు కలిగినటువంటి గుర్రం పుట్టింది. ఇంకా ఔషధములతో ధన్వంతరి అనేవాడు పుట్టాట. అంటే మొట్టమొదటి వైద్యుడు, వైద్య సామగ్రితో పుట్టాడు ఆయన. ఆయన ఎలా పుట్టాట, ఒక చేతిలో కరక్కాయ, మరో చేతిలో ఆ అమృతం లాంటి ఔషధ భాండం పుచ్చుకు పుట్టాట. ఆయన ఏం చెప్పాడంటే రెండు మొక్కలు చెప్పాడు. మితభుక్ హితభుక్ అన్నట్ట. మితంగా తినండి, ఎక్కువ తినకండి ఓవర్గా. హితమైన ఆహారం అంటే శరీరమునకు పడుతుందా లేదా చూసుకు తినండి. ఒకడికి దొండకాయ తింటే తేడా చూస్తుంది, ఒకడికి బెండకాయ పడదు, అది చూసుకు తినండి, ఆరోగ్యం కాపాడుకోండి. కరక్కాయ మాత్రం గొప్ప ఔషధం సుమా అని చెబుతూ ఓ చేతితో కరక్కాయ పుట్టుకు పుట్టాట. ఆ తర్వాత చంద్రుడు పుట్టాట. చంద్రుడు పుట్టగానే శివుడు వచ్చాడు. చంద్రుడు బాగుంటాడు, తెల్లగా ఉంటాడు, వీడిని నా నెత్తి మీద పెట్టుకుంటున్నాను అని చంద్రుడిని శిరస్సు మీద ధరించాడు. సరిగ్గా చంద్రుడు వెనకాతలు పుట్టింది మహాసౌందర్యవతి జగన్మాత. శ్రీదేవి పయసస్తస్మాత్ ఉద్భూత ధృత పంకజ. నాలుగు చేతులతో పుట్టింది. ఒక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో ఐశ్వర్యం, మరో చేతితో అభయం, మరో చేతితో అంకుశం పుచ్చుకొని మహాలక్ష్మీదేవి పుట్టింది. పుట్టి పుట్టగానే తామర పువ్వులు తీసుకుని ఒక దండకొచ్చింది. ఈ తామర పువ్వుల దండ ఎవడు మెళ్ళలో వెయ్యాలి అని లక్ష్మీదేవి అనుకున్నది. అప్పుడు ఆ లక్ష్మీదేవి వెనక ఆవిడ పుట్టడంతో ఘృతాచి, వరుధిని, విప్రచిత్తి, అప్సరసలంతా కూడా కొందరు పుట్టుకొచ్చారు. అందుకే వరుధిని అంటుంది, ఆ ప్రవరుడు వచ్చినప్పుడు నేను ఎవరిని అనుకుంటున్నావు, లక్ష్మీదేవి తోబుట్టు అనింది. చిన్ని వెన్నెల కందు వెన్ను దన్ని సుధాప్తి పడమిన చెలువ తోబుట్టు మాకు. పాల సముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవి మాకు సిస్టర్,
తెలుసా అంటుంది. అంచేత లక్ష్మీదేవితో పుట్టింది ఆ వరుధిని. అప్పుడు ఆ లక్ష్మీదేవి అలా పైకి రాగానే తాం తుష్టువుర్ముదాయుక్తాః శ్రీ సూక్తేన మహర్షయః విశ్వావసుముఖాస్తస్య గంధర్వాః పురతో జగుః.
ఆ లక్ష్మి ఆది లక్ష్మి పుట్టగానే తామర పూల మాల గొచ్చగానే మహర్షులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు చారణులు కిన్నరులు పన్నగులు అందరూ చేరి ఆ తల్లిని శ్రీ సూక్తంతో జపనం చేశారు. ఆ తల్లి వాళ్ళందరినీ అనుగ్రహించింది. రాక్షసులు మాత్రం మమ్మల్ని వరిస్తే బాగుండును ఈ లక్ష్మి అనుకున్నారట. ఆవిడ సంగతి తెలియక చిరునవ్వులు వింద దేవతల్ని రాక్షసుల్ని అస్సలు పట్టించుకోలేదు. అలా ముందుకు వెళ్ళింది. అప్పుడు విశ్వావసుడు అని ఒక గంధర్వుడు వచ్చి ఆ తల్లికి పాదాలు కడిగాట. ఆ నీళ్లు శిరస్సును చల్లుకున్నట్ట. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామే శ్రీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓ లక్ష్మి, ఓ క్షీర సముద్ర రాజపుత్రి, శ్రీరంగ రామేశ్వరి, సమస్త దేవవనితలు ఈ దాసీలు నీకు దాస్య చేస్తూ ఉంటారు వాళ్ళు, అటువంటి నీకు నమస్కారం అని స్తోత్రం చేశాడు. ఇంతలో ఆకాశంలోంచి గంగ తక్కిన నదులు వచ్చాయి. ఆ నదుల యొక్క నీళ్లన్నీ కూడా ఐరావతము, ఐరావతంతో పుట్టిన తక్కిన ఏనుగులు కొండ నిండా నీళ్లు తీసుకున్నాయట. సముద్రంలో చూపునీటిలోంచి పుట్టింది కదా, అంచేత ఆ నీరు అంత బాగుండదు స్నానానికి. ఎంత చెప్పినా సముద్రం పాల సముద్రమైనా పెరుగు సముద్రమైనా అమృత సముద్రమైనా సముద్రంలో లవణము కూడా కలిసి ఉంటుంది అని శాస్త్రం. అందుకని క్షారయుక్తమైన జలస్నానం బాగుండదు కనుక స్వచ్ఛమైన ఆకాశ గంగా జలాన్ని ఏనుగులు తీసుకున్నాయట. దిగ్గజాలు తొండంతో తీసుకుని అమ్మ మీద పోసాయట. అందుకే మీకు సినిమాల్లోనూ అప్పుడు చూపిస్తూ ఉంటాడు, పటాల్లోనూ అటు ఇటు రెండు ఏనుగులు కనపడుతూ ఉంటే మధ్యలో లక్ష్మి పైన నీళ్లు పోస్తాయి. ఆది శంకరాచార్యులు వారు కూడా ఆ కనకధార స్తోత్రంలో ఈ విషయాన్ని వర్ణించారు. ఆ అమ్మనట దిగ్గస్తిభి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమల చారు జలకృతాంగీ ప్రాతర్ణమామి జగతాం జననీం అశేష లోకాతినాథ గృహిణీ అమృతాబ్ధి పుత్రీ. దిగ్గజములు తమ తొండములతో కలసి అతన్ని సంతృష్టిపరచడం కోసం ఆ వస్త్రం ధరించింది. ఎంతలో క్షీరసాగరం లేచాడు. సముద్రుడు ఒక అందమైన కమల పుష్పాల మాల పట్టుకొచ్చి, అమ్మా ఈ మాల మెళ్ళలో వేసుకో తల్లి, నా కూతురుగా పుట్టి నన్ను అనుగ్రహించావు. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా పుట్టిన నీవు అప్పుడు భార్గవి అని పిలువబడ్డావు, ఇప్పుడు సముద్రపుత్రికవై సాగరజ సింధుజ అని పిలువబడతావు. సింధువు అంటే సముద్రం. సముద్రం నుంచి పుట్టింది గనక ఆ తల్లి సింధుజ అని పిలువబడింది. అందుకని ఆయన స్వయంగా తన కూతురికి ఒక తామర పూల మాల వేశాడు. విశ్వకర్మ వచ్చాట. తల్లికి కేయూరువులు అంటే ఇక్కడ ధరించేటటువంటి బాహువులకు ధరించేటటువంటి మెడలో ఉండే హారాలు, కాళ్ళకు ఉండే గజ్జెలు, మెట్టెలు, ఉంగరాలు, కంకణాలు, గండపెండేరాలు ఇవన్నీ కూడా విశ్వకర్మ ఏం చేసేట దదౌ విభూషణాని అంగే విశ్వకర్మా చకారః దివ్యమాలాంబరధరా స్నాత భూషణ భూషిత పశ్యతాం సర్వదేవానాం. ఆ విశ్వకర్మ ఇచ్చిన ఆభరణాలన్నీ ధరించింది. ఈ విధంగా పవిత్ర స్నానము, పట్టు వస్త్రముల ధారణ, హారములు అలంకరించుకోవడం, మాల నడిలో వేసుకోవడం ఇవన్నీ చేసింది. చేసిన తర్వాత మరి ఈవిడ ఎవరిని వరించాలి, వరించడానికి ఒక మాల చేతితో పట్టుకుంది. అప్పుడు అక్కడికి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద వేయించేశాడు స్వామి. అలా రాగానే అందరినీ కాదని వెళ్ళి ఈవిడ ఆయన మెడలో హారం వేసిందట. వెయ్యగానే ఆయన దగ్గరికి తీసుకున్నాడు. యయౌ వక్షస్థలం హరేహే, విష్ణు వక్షస్థలం మీదకి చేరిపోయింది. ఆనాటి నుంచి ఆవిడకి అది మంచి ఇల్లు. ఈ సిమెంటు భవనాలు కొంతకాలం పోయాక తేడాలు వస్తాయి, బంగారు భవనాలు తేడాలు వస్తాయి, ఇంకేవైనా తేడాలు వస్తాయి. ఈ ఇల్లుందే విష్ణు యొక్క వక్షస్థలం అనే బిల్డింగ్, ఆ ప్రదేశం మాత్రం తేడా రాదు. కానీ చూడండి ఎంత విచిత్రం అంటే, లక్ష్మీదేవి అనుకున్నదట నా ఇల్లు గొప్పది, పార్వతీదేవి ఇల్లు మంచి ఇల్లు, ఇంకో ఇల్లు ఇంకోటి, అన్ని తేడాలు ఉన్నాయి, మా ఆయన వక్షస్థలం మీద ఎప్పుడు నివసిస్తాను, నాకేమిటి అనుకుందిట. టక్కున భృగు మహర్షి వచ్చి తన్నాడు. మళ్ళీ ఆవిడ భూలోకానికి వచ్చింది. అప్పుడు అంటాడు కవి సాక్షాత్తు వ్యాసుడు, భృగు అంటే ఎవరు? లక్ష్మీదేవికి తండ్రి పూర్వజన్మలో, మొట్టమొదటి జన్మలో భృగు మహర్షికి కూతురి పుట్టిందని చెప్పుకున్నాం నిన్నే మనం, ఖ్యాతి అనే భార్య ద్వారా. అంటే భృగు స్వయంగా ఆవిడికి తండ్రి, మామగారే విష్ణువుకి. అల్లుడే కదా విష్ణువు, ఆయన తల్లినా తన తండ్రి అయినా కసితో భూలోకానికి వచ్చేసింది. భర్తకి అంత విలువిస్తారట పతివ్రత లేని వాళ్ళు, మా ఆయన గుండెల్ని మా నాన్న తల్లిన అంతే. అంచేత పరమపతివ్రత యొక్క లక్షణాలు లక్ష్మీదేవిలో ఉంటాయట. ఒక ఆయన భర్త భార్యను కొడుకున్నాడు. ఇద్దరు పాపం ఓ అమాయకుడు వచ్చి ఆయనకి బుద్ధి తల్లిని మేమని కొడతాయి అన్నట్ట. వెంటనే ఈవిడ లేదు చీపురు కట్టడం పుచ్చుకుని, మా ఆయన ఆయన ఇష్టం వచ్చేటట్టు కొడతాడు, నువ్వెవరో రావడానికి నా చీపురు కట్టు పుచ్చుకుని వీడి వేసింది. కాబట్టి భార్యాభర్తల యొక్క మధ్యలోకి మూడో వ్యక్తి అడుగు పెట్టరాదు అని లక్ష్మీదేవి నిరూపించింది. తయా విలోకిత దేవా హరివక్ష స్థలస్థత లక్ష్మ్యా మైత్రేయ సహస పరాం నివృత్తిమాగత. ఆ పరమ పవిత్రమైన లక్ష్మి ఆనాటి నుంచి విష్ణు యొక్క వక్షస్థలం మీద నివసిస్తూ భక్తులకు ఆశ్రితులకు అతి భయంకర కటిక దారిద్ర్యములు తొలగిస్తూ ఆనందాన్ని ప్రసాదిస్తూ మెరుపు తీగలా మెరిసిపోయేది. నల్లని విష్ణుమూర్తి మేఘంలో ఉండేవాట. విష్ణువు నల్లగా ఉంటాడు కదా, మేఘంలో ఉండేవాడు. మేఘములో మెరుపు తీగ వలే ఎర్రగా మెరిసిపోతూ ఉండేదట లక్ష్మీదేవి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా చిలుకుతూనే ఉన్నారు. అప్పుడు చిట్ట చివర పుట్టింది అత్యద్భుతమైన అమృత భాండం. ఆ అమృత భాండం రాగానే మాయయా మోహయత్వ, మాయామోహితులైపోయారు దేవతలు రాక్షసులు. దేవతలను చితక్కొట్టి రాక్షసులకు దౌర్జన్యం ఎక్కువ, బలం ఎక్కువ. అమాంతంగా వచ్చి ఆ అమృత భాండాన్ని లాగేసుకుని ఇది మాది పండి అన్నారట. పాపం దేవతలు బేలమొహం వేశారు. ఇంత కష్టపడ్డాం, సిద్ధామృతం అంతా రాక్షసులు ఎత్తుకుపోయారు. పరమేశ్వర రక్షించు శ్రీహరి అన్నారు. వెంటనే శ్రీహరి నిమేష మాత్రంలో ఏం చేశట, స్త్రీ రూప సంస్థిత దానవేభ్య తదాదాయ దేవేభ్య ప్రదదౌ ప్రభు. ఒక అందమైన స్త్రీ రూపం ధరించాట. అందులో విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరించేసరికి అసలు ఏ స్త్రీకి కూడా ఆయన ముందు బలాదూరు, అంత అందంగా ఉన్నట్ట. సమస్తమైన లోకాలలో ఉండే వారందరినీ ఒక పక్కన పెడితే అసలు ఆయన సౌందర్యం ఎక్కువగా ఉంది. తెల్లని పాల సముద్రపు నురుగులో ఉన్నట్ట ఆయన, తెల్లని వస్త్రాలు ధరించేట, విశాలమైన కళ్ళట. అయ్యో ఆ ఉయ్యారపు నడకను చూస్తే అప్సరసులు కూడా నాట్యం నేర్చుకోవాలి ఆయన దగ్గర. అలాంటి ఆయన కర్ణ భూషణ మౌక్తిక ప్రభాడోలన మీక్షణం బులయందు ఇనుమడోప దర్వేచి వెను వెంట దగులు కామాంధకారములీల క్రౌవెద కుమరు విగులా క్రోధిరాయంచ
రయమున విద్య నభ్యసించు విధమున వేంచేసినప్పుడు
నల్లని ఒత్తైన చుట్టూ నేలకు తగులుతుంది. అంత పొడుగు ఒరిజినల్. ఆ పైన నుంచి కింద దాకా నేలకు తగులుతున్న నల్లని చుట్టూ చెవులకు పెట్టుకున్న ముత్యాల ఆ కుండలాలు ఉన్నాయే దుద్దులు. ఆ దుద్దుల కాంతి ముఖం మీద పడితే మరింత సందరిస్తోంది. ఆయన నడుస్తుంటే హంసలు అక్కడికి వచ్చి నాట్యం నేర్చుకుంటున్నాయి ఆయన దగ్గర. అలాంటి ఆ వయ్యారపు నడకతో స్వామి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడటంతో ఆ మహాసౌందర్యం చూడటంతో మతి భ్రమించింది రాక్షసులకు. కంగారు పడిపోయారు. ఎవరి సౌందర్యవతి అని చెప్పేసి అందరూ ఆవిడ చుట్టూ చేరారట. వెంటనే ఆవిడంది, ఎందుకు కొట్టుకుంటున్నారు మీరంతా? ఈ అమృతం పంచుకోవడం కోసం మాలో మేము తగాదా పడుతున్నాం అన్నారట. నేను పంచనా అన్నదట. అయ్యో, నీ వంటి సుందరీమణి మా దగ్గరకు వచ్చి మా అందరికీ అమృతం తగు విధంగా పంచి పెడతామంటే అంతకంటే కావలసిందేముంది, పంచిపెట్టమ్మా అన్నారట. ఇంకా ఆ సమయంలో ఆవిడ ఏం చెబితే చేసేటట్టున్నారు వాళ్ళు. అందువల్ల అమృతం తీసుకెళ్లి ఆవిడ చేతిలో పెట్టారు. కొండ పుచ్చుకోవడం ఆయనకు కావలసింది కూడా. ఆ మొత్తం బంగార పాత్ర చేత్తో పుచ్చుకుని చక్కగా కూర్చోండి కూర్చోండి, మీ అందరికీ న్యాయం చేస్తానే, ఇలా కూర్చోండి అని చెప్పేసి వాళ్ళందరినీ దక్షిణ ముఖంగా కూర్చోబెట్టేట. మరి దేవతలరా, మీరు ఇటు ఉత్తర ముఖంగా తిరిగి కూర్చోండి అని ఇటువైపు వాళ్ళని కూర్చోబెట్టాట. నేను మరి ఎలా పంచితే అలాగే, నా మాట అందరికీ సమ్మతమేనా అంటే, అయ్యో నువ్వు ఎలాగే చెబితే అలాగే అని ముందే అరిచారట రాక్షసులు. ఆ తర్వాత వాళ్ళకేసేమో ఒయ్యారపు చూపులు, అమృతం ఇటురు, ఇటు అమృతం పోస్తూ ఇలా ఒయ్యారంగా నవ్వుతున్నట్ట. ఆ నవ్వుల్లో పడి వాళ్ళంతా కొట్టుకుపోతున్నారు. ఈ విధంగా చిరునవ్వులు అటు, అసలు అమృతం ఇటు పోసుకుంటూ పోయాడు. అందులో ఒకడు చూచాడు, రాహు అనేవాడు. ఓరి నాయనో, ఇదేదో చాలా ప్రమాదకరంగా ఉంది, మొత్తం అంతా వెళ్ళిపోతుంది అనుకుని ఆ బలంగా ఆ దేవతా వేష ధారణ చేసి ఇటువైపు కూర్చున్నట్ట. చటుక్కున మామూలు స్వామి నలుగురితో పాటు దేవతలు ఇటువైపు పోయారంగా చూస్తున్నాడుగా, ఇటువైపు పోస్తున్నాడు, వాడికి కూడా పోసేశాడు. సూర్యుడు చంద్రుడు నేత్రములతో సైగ చేశారు. వెంటనే చక్రం విడిచిపెట్టాడు. చక్ర చిన్న శిరస్కస తలకాయ తెగిపడింది పక్కన. అప్పటికే కించిత్ అమృతం గొంతులోకి వెళ్ళడం వల్ల తలకాయ మొండెము రెండు బతికేయట. అదిగో ఆ తలయము రాహువుగా మొండెం కేతువుగా రెండు రకాలుగా తయారైంది, గ్రహాలుగా నిలబెట్టాడు వాటిని కూడా. అప్పటికి అమృతం పంచనం అయిపోయింది. మిగతా భాండం తీసుకెళ్ళైనా పైన ఎక్కడో స్వర్గలోకంలో అగ్నిప్రవేశంలో ప్రక్షిప్తం చేశాడు. చూచారు అమృతమేది, కొండలేదు, ఏమీ లేదు. చూస్తూ ఉండగా జగన్ మోహిని పోయింది. ఆ మోహిని స్థానంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాట. అమ్మ ఎంత అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ ఆగ్రహించారట. అమాంతంగా ఆగ్రహంతో ఈ దేవతల మీదకి దండయాత్రకు వచ్చారట. శ్రీ మహావిష్ణువు టక్కున మాయమైపోయాడు. అప్పటిదాకా అమృతం తాగి మాయించి బలంగా తయారయ్యారేమో దేవతలు విజృంభించి ఆయుధాలు తీసుకుని రాక్షసుల మీద పడి చితక్ కొట్టేశారు. ఘోర యుద్ధం జరిగింది. 27 ముహూర్తముల కాల యుద్ధం జరిగింది. అందులో బలిచక్రవర్తిని వజ్రంతో కొట్టి విసిరి పారేశాడు దూరంగా ఇంద్రుడు. నముచి అనే రాక్షసుడు ఉన్నట్ట. ఆ నముచిని వజ్రం పెట్టి మెడ మీద కొట్టాడు. వాడి తల తెగల. ఎన్నిసార్లు వజ్రంతో కొట్టినా వజ్రాయుధం వల్ల వాడు తావడంలా. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు, కొండల రెక్కలు నరికాను ఈ వజ్రంతో, ఎందరినో చంపాను, వృత్రాసురుణ్ణి పడగొట్టాను, ఈ నముచి తల ఎందుకు తెగడం లేదు అనుకుంటూ ఉండగా ఆకాశవాణి అన్నది, ఆర్ద్రము శుష్కము వల్ల వీడు తావడు, అంటే తడిసిన వస్తువు వల్ల కాని పొడి వస్తువు వల్ల కాని వీడు తావడు. తడి వల్ల తావడు, పొడి వల్ల తావడు, తడి పొడి కానిది ఏముంటుంది, సముద్రములోని నురుగా
అది తడి కాదు పొడుగు కాదు. అటువంటి నురుగులో ఈ వజ్రం ముంచి వాడి మెడ మీద కొట్టి ఆ నముచిని చంపేశాడు. జంభుడు అని మరో రాక్షసుడున్నాడు, జంభాసురుడు, వాణ్ణి సంహరించాడు. ఇలా అందరినీ సంహరించి విజృంభించి చివరికి దేవతలు కొద్ది మంది కలిసి మొత్తం రాక్షసుల్ని బంధించేశారు. అప్పుడు బలిచక్రవర్తి చూశాట, రాక్షసులారా కాని కాలం వచ్చింది, కాలాన్ని ఎవడు దాటలేడు, కాలం చాలా విచిత్రమైనది, కాలం వల్ల ఒక్కొక్కప్పుడు సన్మానములు వస్తాయి, ఒక్కొక్కప్పుడు చేత్కారాలు వస్తాయి, తిరస్కారమైనా పురస్కారమైనా ఏదైనా కాల ప్రభావం మన ఘనత కాదు. ఇప్పుడు దేవతలకు రోజులు బాగున్నాయి, విజయం వాళ్ళని వరించింది, రేపెప్పుడో మనకి రోజులు బాగుంటాయి, మనకి విజయం వస్తుంది. కాలం బాగాలేనప్పుడు తల ఉంచుకుపోవాలి, తల ఎగరయ్యకూడదు. ధనము లేని రోజుల్లో ప్రతివాడు నెత్తి మీద ఎక్కి సవారీ చేస్తాడు. ఇవాళ మనం ధనం కోల్పోయి ఇలా ఉన్నాం, ఇప్పుడు దేవతలది పై చేయి, అనవసరంగా యుద్ధం చేసి చచ్చిపోవద్దు, మనం ఆరిపోయి బలం పుంజుకుని రేపో మాకు పగ తీర్చుకుందాం, వచ్చేయండి అన్నట్టు తెలివైన వాడు. వెంటనే వాళ్ళంతా రాక్షసులు ఆయనతో పాటు పాతాళానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మానంద పడిపోయి స్వర్గలోకానికి వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుని పట్టాభిషిక్తుడయ్యాడు. లక్ష్మీదేవి వచ్చిందిటప్పుడు ఆయన్ని అనుగ్రహించడానికి. సింహాసనగత చక్రః సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం తతః. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సముద్రం చిరికి లక్ష్మిని పొంది స్వర్గ సింహాసనానికి అధిపతి అయి ఇంద్రుడు ఆనందం పడి అక్కడితో ఆగలేదు. లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమైతే లేచి తన సింహాసనం మీద తల్లిని కూర్చోబెట్టి పాదాలకు నమస్కరించి తుష్టావా ఆ దేవిని పద్మహస్తని తల్లిని లక్ష్మిని ఇలా స్తుతించాట. అత్యద్భుతమైన ఈ స్తోత్రం ఐశ్వర్యప్రదం. ఇంద్రవాచ నమస్యే సర్వలోకానాం జననీం అబ్జసంభవాం శ్రియం ఉన్నిద్ర పద్మాక్షీం విష్ణు వక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియామహం త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా సుధాత్వం లోకపావని సంధ్యా రాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య చ శోభనే ఆత్మవిద్య చ దేవిత్వం విముక్తి ఫలదాయిని అన్వీక్షకి త్రయీ వార్త దండనీతిస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యైర్జగద్రూపైస్త్వయైస్తద్దేవి పూరితం కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్వయేదానీం సమేధితం దారాః పుత్రాః తథాగారః సుహృత్ ధాన్యధనాధికం భవత్యేతన్ మహాభాగే నిత్యం తద్వీక్షణాన్ ఋణాం శరీర ఆరోగ్యం ఐశ్వర్యం అపరిపక్షక్షయసుఖం అరిపక్షక్షయసుఖం దేవిత్వదృష్టి దుష్టానాం పురుషాణాం న దుర్లభం త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత త్వయైతద్విష్ణునా చ అంబ జగద్వ్యాప్తం చరాచరం మా నః కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కలత్రం చ త్యజేథా సర్వపావని మా పుత్రాత్మా సుహృద్వర్గం మా పశూన్ మా విభూషణం త్యజేథా మమ దేవస్య విష్ణోః వక్షస్థలాలయే సత్వేన సత్వశౌచాభ్యాం తథా శీలాదిభిర్గుణైః త్యజంతేతే నరాః సద్యః సంత్యక్తాయే త్వయామలే త్వయా విలోకితాః సద్యః శీలాద్యైః అఖిలైర్గుణైః కులైశ్చ యేయిశ్చ యుజ్యంతే పురుషాః నిర్గుణా అపి సశ్లాఘ్యః సగుణీ ధన్యః సకులీన సబుద్ధిమాన్ ససూరః సచ విక్రాంతో యస్త్వయా దేవి వీక్షితః సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకలా గుణాః పరాంగ్ముఖీ జగద్ధాత్రీ యస్య త్వం విష్ణువల్లభే నతే వర్ణయితుం శక్తః గుణాన్ జిహ్వాపి వేధసః ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాంస్త్యాక్షీ కదాచన. ఆ ఇంద్రుడు ఈ విధంగా ఆ తల్లిని 16 శ్లోకాలతో వర్ణించాట. ఓ తల్లి, సమస్త లోకాలకు జననివి తల్లి, తామర పువ్వులంటివి నీ కళ్ళు, భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద, హృదయం మీద నివసిస్తావు, కమలంలోంచి పుట్టావు, క్షీరసాగరంలో సరాసరి కమలాసనంతో పుట్టిన నీకు నమస్కారం. ఓ తల్లి, చిత్రం ఏంటంటే నీ కళ్ళు తామర పువ్వులు, నీ ముఖం తామర పువ్వులో ఉంటుంది, నీవు తామరలోంచి పుట్టావు, శ్రీ మహావిష్ణువు వక్షస్థలమే అదొక తామర పీఠం, ఇన్ని కలిసి చివరికి నువ్వు కమల అని పిలువబడతావు, అటువంటి నీకు నమస్కారం అన్నట. ఓ తల్లి, ఒక్క నమస్కారం చేస్తే నీకు కటిక దరిద్రుడు వాడి జీవితంలో మింగ మెత్తు ఎరగడు, నీ నమస్కారం చేశాడు నీకు, వాడిని తీసుకెళ్ళి మహారాజుడు చేసి నిత్యం పాయసాన్నాలు తినేలా చేస్తావు, తిరస్కరించాడు అహంకారంతో నువ్వెంతా అన్నాడు నిన్ను, వాడు అఖండ ఐశ్వర్యవంతుడైన వాడికి మెతుకు దొరకకుండా పోతుంది, నీ అనుగ్రహం ఉంటే కుబేరుడు మరింత గొప్పవాడు అవుతాడు, నీ అనుగ్రహం పోతే ఎందుకు వెలిగి రాకుండా పోతాడు, కుబేరుడికి ఆ సంపదలిచ్చింది నీవే. ఓ తల్లి, నిన్ను సిద్ధి అంటారు, స్వధ అంటారు, స్వాహ అంటారు, సుధ అంటారు, ముల్లోకాలని పవిత్రం చేసే రాత్రి పగలు సంధ్య ప్రభ విభూతి మేధ శ్రద్ధ అన్నీ నువ్వే, నీ అనుగ్రహం ఉంటే తెలివితేటలు, నువ్వే సరస్వతీ రూపంతో తెలివినిస్తావు, నీవే లక్ష్మీ రూపంతో ఐశ్వర్యం ఇస్తావు, నీవే పార్వతీ రూపంతో మంచి బలాన్ని ప్రసాదిస్తావు, నీ అనుగ్రహం పోయిన నాడు మనిషి ఏ కార్యక్రమం చెయ్యలేని బుద్ధిహీనుడైపోతాడు, నువ్వు విద్యాస్వరూపిణి, యజ్ఞ విద్యాస్వరూపిణి, మహావిద్యవి, ఆత్మవిద్యవి. ఓ తల్లి, నిన్ను చూస్తే తర్కం, శిల్పం, దండనీతి, వ్యాకరణం అన్ని విద్యలు నిమిషాల్లో వస్తాయి, నీ అనుగ్రహం నెగడితే ఈ సంసారమంతా ఆనందం, నీ అనుగ్రహం లేకపోతే ఈ సంసారం నిత్యం దుఃఖమే. ఐశ్వర్య రూపంతో కలియుగంలో మానవులను ఈ స్తోత్రం రూపం ద్వారా అనుగ్రహించు తల్లి. ఒకప్పుడు మా సమస్త ఐశ్వర్యాలు నశించిపోయినప్పుడు మేము ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం పాలసముద్రం చిరికాం, అందులోంచి జన్మించావు, ఇదిగో మాకు రాజ్యాలు, భార్యలు, పుత్రులు, ఇళ్ళు, ధనం, ధాన్యం, మంచి హృదయం అన్నీ ఇచ్చావు, వీటితో పాటు ఆరోగ్య బలాలు కూడా ఇచ్చావు. ఆరోగ్యం లేకపోతే ఎన్నున్న ఉపయోగం ఉంది? ఎదురుగుండా పాయసం, తింటే ఆయాసం, ఏంటి ఉపయోగం? కాబట్టి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించావు. ఓ తల్లి, సంపూర్ణ లోకములకు నీవు మాతవి, దేవదేవుడైన భగవంతుడు మాకు హరి తండ్రి, అలా లక్ష్మీనారాయణ దగ్గర తల్లిదండ్రులే మమ్మల్ని కాపాడండి, ఈ చరాచర జగత్తులో మాకు గోశాల, అశ్యశాల, పశుశాల, గృహాలు, భాగ సామగ్రి, శరీర ఆరోగ్యాలు ఇవన్నీ ఎప్పుడూ నాశనం కాకుండా కాపాడు, ఒకసారి ఇచ్చి మళ్ళీ రేపు పోకుండా కాదు, అనుగ్రహించు. మానసిక బలం ఇయ్యి. కొంతమందికి శరీరం బలంగా ఉంటుంది, మనస్సుకి ధైర్యం ఉండదు, అలాంటి దుర్బలుడికి మానసిక బలం ఇయ్యి. కొంతమంది తెగ చదువుతారట, కానీ ఆ చదువు అవసరానికి భయ తిరిగింది అనమాట, పరీక్షల దగ్గరికి వెళ్ళేసరికి ఒడిగిపోతారు, అదేంటో తెలియదు, కొంతమందికి ఇదో ఫోబియా, బాబాయ్ మాస్టర్ నేను పాస్ అవుతానా అంటారు కొంతమంది పిల్లలు. నాకు అనుభవం, ఓ సంవత్సరం సెకండ్ ఇయర్ బిఎస్సీ చదువుతున్న ఒక అబ్బాయి వచ్చి మాస్టర్ పాఠమంతా చెప్పేశాక నాకు తిరిగితనం ఉందండి, చదివేసిన తర్వాత పరీక్షలకు వెళ్ళేటప్పుడు చేతులు ఉడుకుతాయండి అన్నాడు. మోన్లేరు అబ్బాయి, చేతులే కదా కంగారు పడకు అని చెప్పేసి సరస్వతి కవచం ఉపదేశించడం జరిగింది. నిజేదాన్ని తెల్లారులేస్తే చాలా, అన్నిటికంటే ఎక్కువ ఒడికేవాళ్ళు ఆడపిల్లలు దొరికారు. నేను మామూలుగా ఈ పురుషుల కాలేజీ కాకుండా సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజీకి పంపారు ఒక సంవత్సరం 98-99 సంవత్సరంలో, అక్కడ సెకండ్ బిఎస్సీ అమ్మాయిలకి పాఠం చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్గా చదివేది. ఇదే భయంట, పరీక్షకు వెళ్ళాలంటే మాత్రం ఒడుకు,
ఆ రోజు రాత్రి అంతా నిద్రపట్టదు. మాస్టరు ఏంటండి అన్నది పాపం. అప్పుడు ఇలా కొన్ని కొన్ని ఎవరికి ఏ స్తోత్రం బాగుంటుందో తెలుసు, అది ఇస్తే ఆ స్తోత్ర ప్రభావం ఎంత బాగున్నదంటే ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అంటుంది, మాస్టర్ గురుగారు మీ దయవలు రాశానండి అని. ఎందుకు చెబుతానంటే ఇందులో చెప్పాడు ఆయన, బలం శరీరం ఉంటుంది కానీ ఎందుకో తెలియని మానసిక దౌర్బల్యం అంట కొందరికి. ఆ మానసిక దౌర్బల్యాన్ని కూడా తల్లి నీవు తొలగిస్తావు అని సుస్పష్టంగా ఇక్కడ చెప్పాడు. ఓ తల్లి, నీ అనుగ్రహంతో అన్ని శుభాలు కలిగించు, మాకు సత్వాన్ని కలిగించు. నీ కృపాదృష్టి ఉంటే వాడికి కీర్తి వస్తుంది. సశ్లాఘ్య, వాడికే కీర్తి, అందరూ వాడిని పొగుడుతారు. వాడే గుణవంతుడు, వాడే ధన్యాత్ముడు, వాడే మంచి కులంలో పుట్టినవాడు, వాడే బుద్ధిమంతుడు, వాడే సూర్యుడు, వాడే విక్రాంతుడు. ఎవడు ఎస్త్వయా దేవి వీక్షిత, తల్లి నీవు ఎవరిని చూస్తావో వాడికి లక్షణాలు. అంటే నీ అనుగ్రహం ఉంటే చాలు వాడికి అన్నీ ఉన్నట్టే. నీ అనుగ్రహం లేదు అన్నీ ఉండేమీ లేనట్టే వాడికి. ఎంత పండితుడైనా సరే ఈ ఐశ్వర్యం అఖండంగా లేకపోతే మళ్ళీ ఇంకోటి దగ్గర వెళ్ళి బాబు దాసోహమే కదా, తప్పదు కదా. కాబట్టి ఓ తల్లి, అలాంటి దాసోహం లేని అనుగ్రహం మా మీద ప్రసరించు అని పరిపరి విధాలుగా ప్రార్థించేట. ఇవి ఒక అత్యద్భుతమైన శ్లోకాలు. ఆ శ్లోకములు విని తల్లి బ్రహ్మానందపడింది లక్ష్మీదేవి. వ్యాసుడు అంటాడు, ఏవం శ్రీహి సంస్తుత సమ్యక్ ప్రాహ దేవీ శతకృతం. ఆ తల్లి ఆనందపడిందట. ఎందుకని అంటే ఇది స్తోత్రం మామూలు స్తోత్రం కాదు, సమ్యక్ సంస్తుత పూర్తి స్తోత్రం అటండి. సమ్యక్ అంటే పరిపూర్ణమైన పూర్ణ స్తోత్రం ఇది. ఆ తల్లికి సంబంధించిన అన్ని విశేషాలు వర్ణించేశాడు ఇందులో. అందువల్ల ఈ స్తోత్రం సగం సగం స్తోత్రం కాదట, పరిపూర్ణ స్తోత్రం. అటువంటి పరిపూర్ణ స్తోత్రాన్ని ఇంద్రుడు చేస్తే బ్రహ్మానందపడి ఆ లక్ష్మి దేవతలకు ఇంద్రులతోటి ఇలా అందట, ఓ ఇంద్రాది దేవతలారా, ఈ స్తోత్రం నాకు ఆనందం కలిగించింది అని శ్రీహి ఉవాచ. లక్ష్మి ఇలా అంటున్నది, ఏమంటున్నది, పరితుష్టాస్మి దేవేశ స్తోత్రేణ అనేన తే హరే వరం వృణీష్వ యస్తిష్టో వరదాహం తవాగత. ఓ దేవేశ్వర, ఓ ఇంద్ర, తక్కిన దేవతలారా, ఈ పరిపూర్ణ స్తోత్రంతో అతి ప్రసన్నురాలనయ్యాను, ఆనందం చెందాను. ఇదిగో మీకు ఏం వరం కావాలో అవరం ఇస్తాను, మీరు కోరుకున్న సమస్తం ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అందుక. అప్పుడు ఇంద్రుడు అడిగాడు, ఇంద్ర ఉవాచ, వరద ఎది మే దేవి వరార్హో ఎది వాప్యహం త్రైలోక్యం నత్వయా త్యాజ్యం ఏషమేస్తు వరఃపరః. ఓ తల్లి, నీవు నా స్తోత్రానికి ఆనందం చెంది వరాలు ఇవ్వాలనుకున్నావు, ఇవి నా భాగ్యం అమ్మా. నాకు సమస్తమైన ఐశ్వర్యములు ఈ ఈ త్రిలోక రాజ్యము. నే బతికున్నంతకాలం ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అయినా కూడా మళ్ళీ తిరిగి నాకు వచ్చేలా చూస్తూ ఉండు, ఎందుకంటే అప్పుడప్పుడు రాక్షసులు వచ్చి మీద పడి తరిమేస్తారు, అయినా మళ్ళీ పూర్తిగా పోకుండా అప్పుడప్పుడు నా రాజ్యం నాకు ఇయ్యి. అంతేకాదు ఇంకో మాట అడిగాడు, స్తోత్రేణ ఎస్ తథైతేన వాం స్తోష్యత్యబ్ధి సంభవే సత్వయ న పరిత్యాజ్యో ద్వితీయోస్తు వరో మమ. రెండు వరాలు, మొదటి వరం నన్ను విడిచిపెట్టకు, రెండవ వరం ఏమిటి అంటే, అమ్మా ఎవరు ఇందాక నేను చేసిన స్తోత్రం ఉన్నాయి 16 శ్లోకాలు, ఆ స్తోత్రములు ఎవరు పఠిస్తారో అటువంటి వాళ్లకు ఎప్పుడు విడిచిపెట్టకు వాళ్ళని. సత్వయా నపరిత్యాజ్యో ద్వితీయోస్తు వరో మమ. నా రెండవ కోరిక ఏమిటి అంటే, ఇందాక నేను చేసిన ఆ 16 శ్లోకములతో ఎవడు నిన్ను స్తోత్రం చేస్తాడో వాణ్ణి పొరపాటును విడిచిపెట్టకు. ఆనందపడింది లక్ష్మి. ఓ దేవశ్రేష్ట, ఓ ఇంద్ర, నేనెప్పుడు నీ రాజ్యం నీకు నాశనం కాకుండా చూస్తా. నీకు అహంకారం వల్ల మధ్య మధ్యలో కళ్ళు పొరలు గమ్ముతాయి, కొద్ది కొద్దిగా నీకు దెబ్బలు తగులుతాయి, కానీ తాత్కాలికం. మళ్ళీ నీ ఐశ్వర్యం నీకు నేను ఇస్తూనే ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. నీ స్తోత్రం నన్ను ఆనంద పెట్టింది కనుక. ఇంకా మనుష్యులు, యశ్చ సాయం తథా ప్రాతః స్తోత్రే నానే నమానవః. ఉదయము సాయం సంధ్యా సమయం ఈ రెండు పూట్ల, ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ ఎవరు ఈ స్తోత్రంతో నన్ను స్తుతిస్తారో అటువంటి వాళ్లను ఎప్పుడూ విడిచిపెట్టను, ఇది నేను నీకు ఇస్తున్న మాట.
ప్రాత సాయంకాల సమయములలో ఈ స్తోత్రముతో నన్ను జపించు వారిని నేను పొరపాటును కూడా విడిచిపెట్టను గాక విడిచిపెట్టను.
నీకు నేను ఈ విధంగా మాటిచ్చాను అని ఈ విధంగా లక్ష్మీదేవి వారికి ఆనందం కలిగించి అక్కడి నుంచి ఎగిరి వచ్చింది.
నాయనా మైత్రేయ నీవు అడిగావు లక్ష్మీదేవి భృగువు యొక్క కూతురు ఎలా అయ్యింది అని, అది చెప్పాను. సముద్రం నుంచి ఎలా పుట్టిందని అడిగావు, ఆ విషయం కూడా చెప్పాను.
ఆ తర్వాత ఆవిడ విష్ణువక్ష స్థలం మీదకి వెళ్ళింది. ఆ తరువాత కూడా ఎన్నెన్నో పర్యాయములు విష్ణు అవతరించినప్పుడల్లా ఆవిడ సీతగా రుక్మిణిగా అలా అనేక విషయాల్లో అవతరిస్తూ ఎప్పటికప్పుడు స్వామితో కూడా ఉండేది. అటువంటి లక్ష్మీదేవి యొక్క ఈ కథకి విభూతి అని పేరట.
ఇది సకల విభూత్యవాప్తి స్తుతి ఇయం యంద్రముఖోద్గతాహి లక్ష్మ్యాక అనుదినమిహ పఠ్యతే నృభిః యైర్వసతి నతేషు కదాచిత్ అపి అలక్ష్మీ.
ఈ ప్రకారం ఇంద్రుడు స్తుతించిన ఈ లక్ష్మీదేవి యొక్క కథ సమస్త ఐశ్వర్యములు ఇచ్చే పవిత్ర కథ. విభూతి అంటారు అంటే ఐశ్వర్యప్రదము. అటువంటి ఈ కథ నిత్యం ఒక్కసారి కథ కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే చాలు, ఇంద్రుడు లక్ష్మిని ఇలా స్తుతించేట అని గుర్తుకు తెచ్చుకున్నా వాడు సుఖమే పొందుతాడు గాక. అటువంటి వాడి ఇంట్లో అలక్ష్మీహి న కదాచిత్ అది దరిద్ర దేవత అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టదు కాక అడుగు పెట్టదు. ఆ ఇంట దారిద్ర్యం ఉండదు, ఆనందం ఉంటుంది. అనగా మైత్రేయుడు ఆనందపడ్డాడు, ఓ ముని నీ ద్వారా పరమ పవిత్రమైనటువంటి అనేకమైన కథలు విన్నాను. భృగు మహర్షి యొక్క సంతానము ఆ వంశము కూడా నాకు వివరించు. అనగా పరాశరుడు ఇలా అన్నాడు, ముందే చెప్పా భృగు మహర్షి భార్య పేరు ఖ్యాతి. ఆ ఖ్యాతికి దాత విధాత అని ఇద్దరు కొడుకులు, తర్వాత లక్ష్మి కూతురుగా పుట్టింది. అందులో దాత విధాత వాళ్ళిద్దరికీ కూడా నియతి నామ్మిని అని ఇద్దరు కన్యలు పెళ్ళయ్యారు. వాళ్ళ ద్వారా వేదమును ఉద్ధరించేటటువంటి మహానుభావులు పుట్టారు. అక్కడ నుంచి వారికి సంతానం కలిగింది. ఆ సంతానమే శుక్రాచార్యుడు. అందుకే భృగువంశంలో జన్మించాడు కనుక శుక్రాచార్యుడిని భార్గవుడు అంటారు. శుక్రాచార్యుడు కూడా ఈ భృగువు యొక్క మనుమడు. ఆ వంశం తామరతంపరగా అభివృద్ధి చెందింది. ఆ వంశంలో భృగువంశంలోనే ఒకప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు జన్మించాడు. నారదుడు 3 జన్మలు ఎత్తేట, 1 జన్మలో భృగువంశంలో జన్మించేట. ఆ జన్మలో అహంకారం వచ్చింది, నా అంత పండితుడు లేడు, నా అంత జ్ఞాని లేడు, ఎందుకంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు లక్ష్మి దర్శనం అవుతోంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు విష్ణు దర్శనం అవుతోంది, నేను పిలిస్తే తాను అష్టైశ్వర్యాలు పొరుగుతాయి, నా ఐశ్వర్యం నా కార్యం నాది గొప్పది అనుకున్నట్ట పాపం. అనుకోగానే నారదుడు తర్వాత జన్మలో ఒక దాసీ కడుపులో పుట్టాడు. సామాన్యుడైన దాసుడై పుట్టాడు. ఆ దాసుడై పుట్టిన ఆయన మళ్ళీ చాతుర్మాస్య దీక్ష ప్రభావం వల్ల జ్ఞాని అయి బ్రహ్మ మానస పుత్రుడై పుట్టాడు. అనగానే ఆ మైత్రేయుడికి ఆశ్చర్యం కలిగింది, అదేమిటయ్యా నారద మహర్షి అంతటి వాడు దాసీ గడుపును పుట్టాడా, నా చాతుర్మాస్య దీక్ష ప్రభావం వల్ల మళ్ళీ నారద మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు అయ్యాడంటున్నావు, ఈ కథ నాకు కొంచెం వివరించవా, దయతో పూర్తిగా వివరిస్తే ఆనందం చెందుతాను అనగా, అయితే చెబుతున్నా వీరు భృగువంశంలో జన్మించినటువంటి నారదుడు అహంకారం వల్ల తర్వాత కాలంలో పతనమయ్యాట. పతనమయ్యి కృతయుగంలో ఒక దాసి ఇంట్లో పుట్టాడు. ఆ దాసి దానికి పిల్లాడై పుట్టాట. మంచి గిరజాల చుట్టూగా నల్లగా ఉండేదట నారదుడికి, అందంగా ఉండేవాట, నల్లగా ఉండేవాడు మనిషి, జుట్టు నల్లగా ఉండేది మనిషి, మాత్రం నలుపులో నాణ్యం అంటారు, చాలా అందంగా ఉండేవాట. మంచి నవనవలాడుతూ ఉన్నటువంటి వయస్సులో 6-7 ఏళ్ల వయస్సులో అతను తిరుగుతూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కలిగేది. చదువు లేదు, సంధ్య లేదు, దాసీదాని పిల్లవాడు కదా వాడికి చదువు అప్పరా, అందరితో పాటు పని పాట చేసుకుంటూ ఉంటే ఈ దాసీ ఆవిడ అందరిళ్ళకి పాచీ పనికి వెళ్ళి ఆ పాచి అయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి అన్నాలు పట్టుకొచ్చి అడుగులు మిగిలిన సత్యన్నము వాళ్ళు వేసుకోగా మిగిలిన దిక్కుమాలను మిరపట్టు ఇంకేమైనా ఎంగిలి పదార్థాలు ఇస్తూ ఉంటే అవి తెచ్చి ఈయనకి పెట్టి నాభ అది తినరా ఈ ఎంగిళ్ళు తిని బలంగా తయారవును ఆయన అని ఆ ఎంగిళ్ళు పెడుతూ ఉంటే ఆయన తింటూ ఉండేవాడు. అలాంటి నారదుడు ఎలా చాతుర్మాస్య దీక్షతో గొప్పవాడయ్యాడో రేపు ద్వాదశి నాడు, ఇవాళే చాతుర్మాసం ప్రారంభమైంది, రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. రేపు గురువారం కదా, అంచేత 6:30 కాకుండా 7 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పడానికి కొంచెం సంతోషమును కొంచెం ఖేదముతో చెప్తూ రేపు 7 గంటలకు కలుసుకోవాల్సిందే కోరుతూ హరి ఓం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.